మహాభారతం వనపర్వంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం దగ్గరికి వచ్చాం. 300 అధ్యాయం. ఇక్కడ కర్ణుడి యొక్క కవచకుండలాల హరణాన్ని గురించినటువంటి గాథ ప్రారంభమవుతుంది. ఇంతకు ముందే మీకు ఒకసారి చెప్పటం జరిగింది, కేవలం సంస్కృత భారతంలో వ్యాస విరచితమైనటువంటి సంస్కృత భారతాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడా ఒక్క మాట కూడా మార్చకుండా మీకు చెబుతూ ఉన్నాం ఈ భారతాన్ని. అయితే తెలుగు భారతం కూడా దానికి అనుకూలంగానే ఉంటుంది ఎక్కడో కొన్ని సందర్భాల్లో తప్ప. అందువల్ల ఈ తెలుగు భారతంలో కానీ సంస్కృత భారతంలో కానీ కర్ణుడి యొక్క పాత్ర స్వభావాన్ని గురించి ఎంతో చక్కగా చెప్పబడి ఉంది. అందులోనూ ఈ కుండలాహరణం అనేటువంటిది చక్కని సందర్భం. మరి అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాండవుల యొక్క అరణ్యవాసం 12 ముగిస్తూ ఉన్నది, 13 ఇక ప్రారంభం కాబోతూ ఉండగా పాండవులకి మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో దేవేంద్రుడు కర్ణుడి యొక్క కవచకుండలాలను యాచించాలి అని అనుకున్నాడు. ఆ దేవేంద్రుడి యొక్క ఆలోచన తెలుసుకున్నాడు సూర్య భగవానుడు. దేవేంద్రుడేమో అర్జునుడికి తండ్రి, సూర్యుడేమో కర్ణుడికి తండ్రి. అందువల్ల వాళ్ళ అబ్బాయి కోసం ఆయన ప్రయత్నం చేస్తే వీళ్ళ అబ్బాయిని రక్షించుకోవటం కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని దేవేంద్రుడి యొక్క ఆలోచన తెలుసుకొని సూర్య భగవానుడు తన యొక్క కుమారుణ్ణి ఎలాగైనా రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పుత్ర స్నేహంతో ఆ రాత్రి కర్ణుడికి స్వప్నంలో కనిపించాడు. సంస్కృత భారతంలో స్వప్నంలో కనిపించినట్టుగా ఉంది, తెలుగు భారతంలో నిజంగానే బ్రాహ్మణ వేషంలో సూర్య భగవానుడు కర్ణుడి దగ్గరికి వచ్చినట్టుగా ఉంది, అంతే తేడా. కానీ స్వప్నంలో కనిపించడం అనేదే సరైనటువంటిది. ఆ సూర్యుడు స్వప్నంలో కూడా ఎలా కనిపించాడు, వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణ రూపాన్ని ధరించి కర్ణుడికి కనిపించాడు. కర్ణుడి యొక్క మేలు కోరి ఆ కర్ణుడితో ఇలా అంటున్నాడు సూర్య భగవానుడు, నాయన కర్ణ, పాండవులకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవేంద్రుడు నీ కవచకుండలాలని యాచించడానికి బయలుదేరుతున్నాడు. ఆ విషయాన్ని నేను తెలుసుకొని నీకు ముందుగానే చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు వచ్చాను. ఆ దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వస్తాడు, నీ కవచకుండలాలని యాచిస్తాడు. ఆ కవచకుండలాలని గనక నీ దగ్గర నుంచి తీసుకొని పోతే నీవు బలహీనుడైపోతావు, తన కుమారుడైనటువంటి అర్జునుడు నిన్ను జయించడానికి వీలవుతుంది, అందుకనే ఆయన ఇలా యాచించటం కోసమనే నీ దగ్గరికి వస్తున్నాడు. అయితే యాచించటం ఎందుకు అని అంటే నీ స్వభావం ఏమిటో ఆయనకి తెలుసు. బ్రాహ్మణులు ఏది అడిగినా సరే లేదనకుండా ఇస్తావు గనక, పైన నువ్వు ఎవరిని ఏమి యాచించవు గనక, ఇది లోకానికి అంతటికీ కూడా తెలుసు గనక, అందుకని నిన్ను కవచకుండలాలు యాచించాలనే ఉద్దేశంతో వస్తున్నాడు. నీవేం చేస్తావంటే ధనమైనా ఇంకా ఏదైనా ఇతర సంపదలైనా బ్రాహ్మణులు కనుక యాచించినట్లయితే తప్పకుండా ఇస్తావు, ఎవరిని నిరాశపరచవు. నీవు ఇలాంటి వాడు అని తెలిసి స్వయంగా దేవేంద్రుడు ఇప్పుడు నీ కవచకుండలాలు యాచించడానికే రాబోతున్నాడు. అతడు యాచించినప్పటికీ కూడా నీవు మాత్రం వీటిని ఇవ్వవద్దు, ఏదో విధంగా అనునయించి పంపించు. ఇది నీకు చాలా శుభాన్ని కలిగిస్తుంది, నీకు శ్రేయస్సును కలిగిస్తుంది. ఆయన నీ కవచకుండలాలు అడిగినప్పుడల్లా ఏవేవో కారణాలు చెప్పు, అనేకమైనటువంటి విధాల ధనాన్ని కానీ సంపదలను కానీ ఆశ చూపించు. అంతేకాదు ఈ కవచకుండలాలని మాత్రం ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఎన్ని విధాలుగా వీలవుతుందో అన్ని విధాలుగా ప్రయత్నించు. అంతేకాకుండా ఆయన బ్రాహ్మణ వేషంలో వస్తున్నాడు కనుక రత్నాలు, బంగారం, స్త్రీలు, గోవులు, ధనము, అనేక విలువైనటువంటి వస్తువులు, భూమి మొదలైనటువంటి వాటి అన్నింటినీ కూడా ఇవ్వటానికి సిద్ధపడు. అంతేకాదు, అవసరమైతే నీ రాజ్యం ఇవ్వటానికి కూడా నువ్వు సిద్ధపడు. కానీ కలుచుకుంటున్నాను మాత్రం అతడు అర్థించకుండా నివారించు, వాటిని మాత్రం నువ్వు ఇవ్వద్దు. ఎందుకనంటే ఓ కర్ణ, ఈ కవచ కుండలాలు నీకు సహజమైనవి, అంటే నీకు పుట్టుకతో వచ్చినటువంటివి. వీటిని కనుక వదులుకున్నావా నీకు మృత్యువు తప్పదు. వీటిని నువ్వు ధరించి ఉన్నంతకాలము కూడా యుద్ధంలో శత్రువులు ఎవ్వరు కూడా నిన్ను జయించలేరు, నిన్ను ఎవ్వరూ చంపలేరు. ఇవి రత్నమయాలు, అంతేకాదు అమృతమయాలు. అంటే ఇది అమృతం నుంచి పుట్టి అమృతంతో తయారు చేశారు వీటిని. కాబట్టి ఓ కర్ణ, నీవు బ్రతకాలి అని అనుకుంటే తప్పనిసరిగా వీటిని కాపాడుకో అన్నాడు సూర్యుడు కలలో కనిపించి కర్ణుడితోటి. ఇది 20 శ్లోకాల వరకు, 300 అధ్యాయంలో 20వ శ్లోకం వరకు ఇది జరిగినటువంటి విషయం. ఆ మాటలకి కర్ణుడు అంటున్నాడు, ఓ మహాత్మా, నాకు మేలుకొని నాకు బోధ చేస్తున్నటువంటి మీరెవరు? అసలు మీరు ఇలా నాతో చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి? నాకింత హితాన్ని కలిగించి మాట్లాడుతున్నారు, మీరేమో బ్రాహ్మణ రూపంలో కనిపిస్తున్నారు, కానీ మీరు ఏ దేవత అయి ఉంటారని నేను అనుకుంటున్నా. మీ కనుక ఇష్టమైతేనే మీరెవరో నాకు చెప్పండి అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణ వేషధారైనటువంటి సూర్య భగవానుడు కర్ణుడికి చెప్తున్నాడు, నాయనా, నేను సూర్య భగవానుడిని, నీ మీద వాత్సల్యంతో నీ ముందు ప్రత్యక్షమయ్యా, నా మాట విను, నీకు అన్ని విధాలా శుభం జరుగుతుంది అన్నాడు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, నా మేలు కోరి సాక్షాత్తు సూర్య భగవానుడే నాకు హితబోధ చేస్తూ ఉంటే ఇక నాకు శ్రేయస్సు గాక ఇంకేముంటుంది? అయితే నా మీద దయ ఉంచి నా మాట మాత్రం వినండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, స్నేహభావంతో చెబుతున్నా. నేను మీకు ప్రియుణ్ణి అని ఆయనకు అనుకున్నట్లయితే నన్ను నా వ్రతం నుంచి నన్ను విముఖుణ్ణి చేయకండి. ఓ సూర్యదేవ, నా వ్రతం ఏమిటో ఈ లోకంలో అందరికీ తెలుసు. శ్రేష్ఠ బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు నన్ను కనుక యాచిస్తే వాళ్ళకి నా ప్రాణాలైనా సరే సంతోషంగా సమర్పిస్తాను. అలాంటిది పాండవుల యొక్క మేలుగోరి సాక్షాత్తు దేవేంద్రుడే బ్రాహ్మణ వేషంలో వచ్చి నన్ను యాచిస్తే నా కవచకుండలను నేను ఇవ్వకుండా ఉంటానా? వీటిని ఇవ్వటానికి వెనకాడతానా? కాబట్టి ఓ మహాత్మా, ముల్లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కినటువంటి నా కీర్తి నశించకూడదు. నాలాంటి వీరుడు ప్రాణాలిచ్చైనా సరే కీర్తిని కాపాడుకుంటాడు, అపకీర్తిని మాత్రం పొంది ప్రాణాలు నిలుపుకోవాలని నేను అనుకోవటం లేదు. కీర్తి కొరకు మరణం సంభవించినా సరే అది వీరోచితమే అవుతుంది, లోకమంతా కూడా ప్రశంసిస్తుంది. అందువల్ల దేవేంద్రుడే కనుక వచ్చి నన్ను కనుక యాచిస్తే అతనికి తప్పకుండా నా కవచ కుండలాలు ఇచ్చి పంపిస్తాను. ఇక్కడ కర్ణుడు అంటున్నటువంటి మాటలన్నీ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. దానితో నా కీర్తి వృద్ధి అవుతుంది, దేవేంద్రుడికే అపకీర్తి వస్తుంది. ఎందుకనంటే దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు నా దగ్గరికి వచ్చి యాచిస్తే, నేను ఆయనకి దానమిస్తే అప్పుడు నా కీర్తి పెరుగుతుంది, ఆయనకి అపకీర్తి కలుగుతుంది. కనుక ఓ సూర్యదేవ, నేను నా ప్రాణాలు ఇచ్చైనా సరే కీర్తినే వరిస్తాను. కీర్తివంతుడైనటువంటి వాడికి స్వర్గ సుఖాలు లభిస్తాయి, కీర్తి పోగొట్టుకున్నటువంటి వాడు జీవితాన్ని కూడా కోల్పోయినట్టే. కీర్తి తల్లిలాగా నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది, అపకీర్తి బ్రతికి ఉన్నవాడిని కూడా మృతుణ్ణి చేస్తుంది. కాబట్టి నేను శరీరంతో పాటు పుట్టినటువంటి ఈ కవచకుండలాల్ని ఇంద్రుడికి దానం చేసి శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతాను. బ్రాహ్మణులకి విధిపూర్వకంగా దానం ఇచ్చి సమరభూమిలో పరాక్రమాన్ని ప్రదర్శించి సమరాగ్నిలో ఈ శరీరాన్ని దగ్ధం చేసుకున్నా నాకు గొప్ప కీర్తి కలుగుతుంది. అదే నేను శత్రువుల మీద విజయం సాధించడం అవుతుంది. ప్రాణాలు ఇచ్చైనా సరే కీర్తిని కాపాడుకోవాలి, ఇదే నా నిశ్చయం. ఇటువంటి వ్రతశీలినైనటువంటి నేను బ్రాహ్మణ వేషంతో వచ్చినటువంటి ఇంద్రుడికి శ్రేష్టమైనటువంటి భిక్షనిచ్చి ఈ జగత్తులో నేను ఉత్తమమైనటువంటి గతిని పొందుతాను, నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. దీంతో 300 అధ్యాయం మొత్తం 39 శ్లోకాలు ఉన్నాయి, 39 శ్లోకం పూర్తయిపోయింది. తర్వాత 301 అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ మాటలు విని సూర్యుడు ఇలా అంటున్నాడు, కర్ణుడు చెప్పినటువంటి మాటలు విన్నాడు, ఏమైనా సరే నేను మాత్రం కవచకుండలాలు ఇవ్వాల్సిందే, కవచకుండలాలు నేను కనుక ఇస్తే ఇంద్రుడికే అపకీర్తి, నాకేమో కీర్తి, దేవేంద్రుడు లాంటి వాడు వచ్చి అడిగితే ఇంకా అంతకంటే నాకు కావాల్సిందేముంది, కాబట్టి నేను ఇవ్వాల్సిందే అన్నాడు. అప్పుడు ఆ మాటలు విని సూర్యుడు అంటున్నాడు, ఓ కర్ణ, నీకు నీ స్నేహితులకి నీ భార్యలకి నీ పుత్రులకి నీ తల్లిదండ్రులకి కీడు చేయటానికి సిద్ధపడబాకు. ఎందుకనంటే ప్రాణరక్షణ చేసుకుంటేనే ఇహలోకంలో కీర్తి పరలోకంలో సుఖాలు లభిస్తాయి. నీవేమో ప్రాణాలు వదిలేసి కీర్తిని పొందుతానంటున్నావు. ఆ కీర్తి నీ ప్రాణాలను తీసుకొని పోతుంది కదా, కాబట్టి ఇందులో సందేహమేమీ లేదు. నాయనా, తల్లి తండ్రి పుత్రులు సోదరులు బంధువులు అందరూ కూడా బ్రతికి ఉన్నటువంటి వాడి నుంచే ప్రయోజనాన్ని పొందుతారు. చచ్చిపోయినటువంటి వాడి నుంచి ప్రయోజనం పొందేది ఏమీ లేదు. జీవించి ఉంటేనే పురుషార్థ సాధన, జీవించి ఉంటేనే కీర్తిని సంపాదించుకోవచ్చు. చచ్చిపోతే శరీరం కాస్త బూడిదైపోద్ది, అప్పుడు అతని కీర్తి వల్ల ఏం ప్రయోజనం? చచ్చిన తర్వాత వచ్చేటువంటి కీర్తి శవానికి చేసినటువంటి అలంకారం లాంటిది, కాబట్టి ఏం ప్రయోజనం లేదు. నీవు నా భక్తుడివి గనక నీ మేలు కోరి నేను చెబుతున్నాను, నా మాట విను. ఇక్కడే ఒక దేవరహస్యం కూడా ఉంది, అయితే ఇప్పుడు మాత్రం నేను దాన్ని నీకు చెప్పలేను, సమయం వచ్చినప్పుడు నీవే దాన్ని తెలుసుకుంటావు. నేను నీకు మళ్ళీ చెబుతున్నా, ఓ కర్ణ, దేవేంద్రుడు కోరినా సరే నీవు మాత్రం నీ కవచకుండలాలని ఇవ్వవద్దు. ఎందుకంటే ఇవి అమృతం నుంచి పుట్టినవి, నీకు పుట్టుకతో పాటుగా వచ్చినవి, ఇవి ఉన్నంత వరకు కూడా నిన్ను ఎవ్వరూ సంహరించలేరు. ఇవి గనక ఉంటే నక్షత్రాల మధ్య ప్రకాశించేటువంటి చంద్రుడిలాగా నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు, కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని నువ్వు ఇవ్వవద్దు అన్నాడు. అంతేకాకుండా ఇంకా సూర్యుడు చెబుతూ ఉన్నాడు, వాటిని ఇవ్వకుండా తప్పించుకునేటువంటి మార్గం కూడా చెబుతున్నాడు. నువ్వు ఎలాగో ఒకలాగా యుక్తియుక్తంగా మాట్లాడి అనేక ప్రకారాలైనటువంటి ఆశలు చూపించి అనేకమైనటువంటి కారణాలు చెప్పి మధురంగా మాట్లాడి ఇంద్రుడి యొక్క మనసు మార్చు. ఆయన వచ్చింది వాటి కోసమే, కవచకుండలాల కోసమే, అయినప్పటికీ నీ వాక్చాతుర్యంతో అతని యొక్క మనసును నువ్వు మార్చాలా. వీటిని ఇవ్వకుండా నువ్వు తప్పించుకో. ఎందుకంటావా, నువ్వెప్పుడూ అర్జునుడితో స్పర్ధ కలిగి ఉన్నావు, అతడితో నువ్వు పోటీ పడతా ఉంటావు, అర్జునుడు కూడా ఎప్పుడు కూడా యుద్ధంలో నిన్ను ఎదిరిస్తూనే ఉంటాడు. ఈ సహజ కవచకుండలాలు ఉన్నంత వరకు కూడా ఆ అర్జునుడికి దేవేంద్రుడే సహాయంగా వచ్చినా నిన్ను మాత్రం సంహరించలేడు. కాబట్టి ఓ కర్ణ, నీవు అర్జునుడిని యుద్ధంలో కనుక ఓడించాలి అని అనుకుంటే, అదే నీ జీవితం యొక్క లక్ష్యం కనుక అయినట్లయితే, శుభప్రదమైనటువంటి ఈ కవచకుండలాల్ని ఇంద్రుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇవ్వద్దు అన్నాడు సూర్యుడు. సూర్యభగవానుడు ఇలా హితబోధ చేసిన తర్వాత, ఎంతో గట్టిగా చెప్పిన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కవచకుండా ఇవ్వద్దని చెప్పిన తర్వాత, కర్ణుడు మళ్ళీ చేతులు జోడించి ఇలా అంటున్నాడు. ఇదంతా 301వ అధ్యాయం 18 శ్లోకాలు అయిపోయింది. ఇంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇది గ్రంథంలో ఉన్నటువంటిదే, ఇందులో ఒక అక్షరం తగ్గించలేదు, ఒక అక్షరం పెంచలేదు. అంటే కర్ణుడు సూర్యుడు ఎంత చెప్పినా సరే కవచకుండలాలు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నాడు. ఎంత పట్టుబట్టాడంటే, ఎన్ని రకాలుగా సూర్యుడు చెప్పినా సరే ఈయన మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూర్చున్నాడు. అదిగో ఆ విషయం మనకి రూఢి కావటం కోసమే. ఇప్పుడు కర్ణుడు చేతులు జోడించి సూర్యుడితో అంటున్నాడు, ఓ సూర్యదేవా, నేను తమ యొక్క భక్తుణ్ణి, నాకు నా భార్య కన్నా, బిడ్డల కన్నా, నా బంధుమిత్రుల కన్నా మీరే నాకు ఎక్కువ ఇష్టులు, మీరే నాకు అందరికన్నా అధికులైనటువంటి వాళ్ళు, అందువల్లనే నేను మీకు భక్తుణ్ణి కనుకనే నా మేలు కోరి మీరు ఈ మాట చెప్పడం కోసం నా దగ్గరికి వచ్చారు. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అయితే నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటూ ఒక మాట చెప్పదలుచుకున్నా, నా మాటని ఆలకించండి, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా, నా మీద ఏమాత్రం కూడా కోపగించుకోవద్దు. నేను అసత్యానికి భయపడినట్టుగా మృత్యువుకు కూడా భయపడను. ఇది కర్ణుడు చెప్పినటువంటి ఒక పెద్ద అసత్యం. నేను అసత్యానికి భయపడినట్లుగా మృత్యువుకు కూడా భయపడను. విశేషించి సజ్జనులైనటువంటి విప్రులందరికీ కూడా నేను భయపడుతూ ఉంటాను. వారికై ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా వెనుకాను. దేవా, తమరు అర్జున్ని దృష్టిలో పెట్టుకునే ఈ మాటలన్నీ చెబుతున్నారని నాకు అర్థమైంది. అంటే అర్జున్ని సంహరించడం చాలా కష్టం కనుక అర్జునుడిని జయించలేనేమో అనేటువంటి ఉద్దేశంతో, ఆ అర్జునుడే నన్ను సంహరిస్తాడనేటువంటి భావనతోటి ఈ కవచకుండలాన్ని జాగ్రత్త చేసుకో, అవి మాత్రం ఇవ్వద్దు అని నువ్వు చెబుతున్నావు. ఈ విషయం నాకు అర్థమైపోయింది. కానీ మీరు నా గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. కార్తవీర్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి అర్జునుడిని నేను యుద్ధంలో తప్పకుండా గెలుస్తాను. నా వద్ద ఉన్నటువంటి అస్త్రబలం ఏమిటో మీకు కూడా తెలుసు. పరశురామం దగ్గర నుంచి బ్రహ్మాస్త్రంతో సహా అనేకమైనటువంటి అస్త్రాలు నేను సంపాదించాను. అలాగే మహాత్ముడైనటువంటి ద్రోణాచార్యుల వద్ద అనేకమైనటువంటి అస్త్ర శస్త్రాలన్నింటినీ కూడా నేను స్వీకరించాను. ఇంకా అనేకమైనటువంటి ఆయుధాలు నేను అనేకమైనటువంటి మార్గాల్లో సంపాదించుకొని ఉన్నాను. కాబట్టి అర్జునుడికి భయపడాల్సిందంటూ ఏమీ లేదు. అందువల్ల నా వ్రతాన్ని కొనసాగించడానికి మీరు అనుమతించండి. అంటే అడిగిన వారికి లేదనకుండా దానం ఇవ్వాలనేటువంటి వ్రతం ఏదైతే ఉందో, అదిగో దాన్ని నేను నెరవేర్చడానికి నాకు అనుమతించండి అన్నాడు. ఇక ఎంత చెప్పినా వినేటట్టుగా లేడు. అందుకని ఇప్పుడు సూర్యుడు అంటున్నాడు కర్ణుడితోటి, నాయనా, అమృతమయాలైనటువంటి ఈ కవచకుండలాలని దేవేంద్రుడికి ఇవ్వాల్సిందే అని నువ్వు గనక పట్టుబట్టినట్లయితే, అదే నీ నిర్ణయం అయినట్లయితే, ఆ నిశ్చయంలోనే నువ్వు గనక ఉన్నట్లయితే, నీ గెలుపు కోసమని ఇంద్రుడితో ఒక ఏర్పాటు చేసుకో, ఒక నియమం ఏర్పాటు చేసుకో. ఏమిటది అని అంటే, ఈ కవచకుండలాలు ధరించినటువంటి నిన్ను ఏ ప్రాణి కూడా చంపలేదు. అటువంటి నిన్ను చంపాలి అనేటువంటి ఉద్దేశంతో, నిన్ను చంపించాలనేటువంటి ఉద్దేశంతో ఇంద్రుడు నిన్ను యాచించడానికి వస్తున్నాడు. కాబట్టి నీవు పదే పదే మంచి మాటలతో ఆ దేవేంద్రుడిని ఆరాధించి ఆయన దగ్గర ఉన్నటువంటి అమోఘమైనటువంటి శక్తి అనేటువంటి ఆయుధాన్ని నువ్వు పొందు. ఎందుకంటే దేవేంద్రుడి దగ్గర ఒక అమోఘమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి అనేటువంటి బాణం, ఆ శక్తి అనేటువంటి ఆయుధం, దాన్ని ప్రయోగించి వేల కొద్ది రాక్షసులందరినీ కూడా సంహరిస్తూ ఉంటాడు దేవేంద్రుడు. ఆ శక్తిని కనుక ప్రయోగిస్తే వేల కొద్ది రాక్షసులందరినీ కూడా సంహరించిన తర్వాత మాత్రమే తిరిగి ఆయన చేతికి వస్తుంది. అదిగో అటువంటిది ఆ ఆయుధం. మరి అటువంటి శక్తి కనుక నీ దగ్గర కనుక ఉన్నట్లయితే, ఒకవేళ కవచకుండలాలు పోయినా నువ్వు అర్జునుడిని సంహరించడానికి వీలవుతుంది. అందుకోసమని చెప్పి నువ్వేం చేస్తావనంటే, ఆ శక్తిని దేవేంద్రుడి దగ్గర నుంచి తీసుకొని దానికి బదులుగానే ఈ కవచకుండలాలు ఇవి. ఈ ఏర్పాటు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడుకో. అలా మాట్లాడుకొని ఆ శక్తిని ఇచ్చి ఇదిగో ఈ కవచకుండలాలు తీసుకోమని చెప్పు. అప్పుడు నీకు పెద్ద నష్టం లేకుండా ఉంటుంది. కనుక కవచకుండలాలు పోయినప్పటికీ కూడా ఆ శక్తి ఉన్నది కనుక నువ్వు బలహీనుడు కాకుండా ఉంటావు. అందువల్ల నీకు శుభం జరుగుతుంది, నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి సూర్యభగవానుడు అదృశ్యుడయ్యాడు. కళ చెదిరిపోయింది, ఇదంతా కళ. ఈ కళ చెదిరిపోయింది. ఇప్పుడు కర్ణుడు మేలుతున్నాడు, ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, ఏమిటి కళంతా నిజమా లేదా. కాబట్టి ఇంద్రుడు కవచకుండలాలు కొరకు కనుక వస్తే, ఆ కవచకుండలాలకు బదులుగా నేను శక్తిని తీసుకొని వీటిని ఇవ్వాలి. ఇదే సూర్యభగవానుడి యొక్క చివరి మాట. కాబట్టి నేను కూడా దానికే సిద్ధం. ఇంద్రుడు కనుక వస్తే ఆయన దగ్గర నుంచి శక్తిని తీసుకొని నేను కవచకుండలాలు ఇస్తా అని ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆ తర్వాత పక్క మీద నుంచి లేచి ప్రాతకాలంలో నిర్వహించవలసినటువంటి కృత్యాలన్నీ కూడా నెరవేర్చుకున్నాడు. బ్రాహ్మణుల యొక్క స్వస్తి వాచకాలు స్వీకరించాడు. ఆ పైన రెండు ఘడియలు జపం చేశాడు. జపం పూర్తయిన తర్వాత తన యొక్క స్వప్నాన్ని ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి సూర్యభగవానుడికి నివేదించాడు. రాత్రి ఏమేమైతే జరిగిందో, సూర్యుడు తనతో ఏం చెప్పాడో, తాను సూర్యుడితో ఏం చెప్పాడో, ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడ సూర్యుడికి నివేదించాడు. ఈ సంభాషణ అంతా కూడా ఇలా జరిగింది రాత్రి నాకు స్వప్నంలో అని చెబితే, అప్పుడు సూర్యభగవానుడు అదంతా సత్యమే అన్నాడు కర్ణుడితో. ఆ పైన కర్ణుడు శక్తిని అభిలషిస్తూ దేవేంద్రుని కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఒక్క మాట తెలుగు భారతంలో లేదు. శక్తిమేవాభికాంక్షన్వై వాసవం ప్రత్యసాలయత్ అని సంస్కృతంలో ఈ అధ్యాయం చిట్ట చివరిలో ఉన్నటువంటి శ్లోకం ఇదే. శక్తిమేవాభికాంక్షన్వై వాసవం ప్రత్యసాలయత్. శక్తిని తీసుకోవాలి అనేటువంటి కోరికతో వాసవం ప్రత్యసాలయత్, వాసవుడి కోసం అంటే దేవేంద్రుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది కర్ణుడి యొక్క ఆలోచన. శక్తిని తీసుకోవాలనేటువంటి ఆలోచనతో కూర్చున్నాడు. అయితే ఇంతటితోటి కథ కంటిన్యూ చేయకుండా వ్యాసుడు ఇక్కడ ఒక చిత్ర విచిత్రమైనటువంటి కథా గమనాన్ని ప్రవేశపెట్టాడు. అదేమిటనంటే, సూర్యభగవానుడు చెప్పాడు కర్ణుడితో, అయ్యా ఒక దేవరహస్యం ఉంది, అది నేను ఇప్పుడు నీకో చెప్పకూడదు, కానీ నువ్వే దాని తర్వాత దాన్ని తెలుసుకుంటావు అన్నాడు. ఆ మాటను పట్టుకొని ఈ మహాభారతాన్ని వినిపిస్తున్నటువంటి వైశంపాయనుడు జన్మేజయుడు వినిపిస్తున్నాడు వ్యాస భగవాను యొక్క ఆదేశం మీద. వినిపిస్తూ ఉంటే అప్పుడు జన్మేజయుడు అడుగుతున్నాడు వైశంపాయనుడిని, ఓ మహాత్మా, సూర్యభగవానుడు ఏదో రహస్యం ఉందన్నాడే, దేవరహస్యం, ఏమిటా రహస్యం? అది కనుక చెప్పడానికి వీలైంది కనుకైతే తప్పనిసరిగా నాకు తెలియజేయండి అంటే, అప్పుడు ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలియజేస్తున్నాడు వైశంపాయనుడు జనమేజయుడితో. మహాభారత గాథ అంతా రాసిన తర్వాత సంగతి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, సూర్యుడు రహస్యమని దాచినటువంటి విషయాన్నే నేను ఇప్పుడు చెప్పబోతా ఉన్నా. అంతేకాకుండా ఈ కవచకుండలాలు ఎటువంటివో, అవి కర్ణుడికి ఎట్లా వచ్చినాయో ఆ విషయం కూడా ఇప్పుడు నీకు చెప్పబోతా ఉన్నా. ఒక రోజున కుంతిభోజ మహారాజు కొలువుదీరి ఉన్నాడు. ఆ సమయంలో తీక్షణమైనటువంటి తేజస్సు కలిగినటువంటి దీర్ఘ బాహువు కలిగినటువంటి గడ్డం, మేసం, జటలు, దండం ధరించినటువంటి ఒక బ్రాహ్మణుడు ఆ కొలువులోకి వచ్చాడు. ఆయనే దుర్వాసుడు. అతడు రూపవంతుడు, నిర్దోషమైనటువంటి శరీరం కలిగినటువంటి, అంటే శరీరంలో ఏ రకమైనటువంటి దోషం లేదు, జ్వలిస్తున్నటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, తేనె రంగులో ఉన్నటువంటి వాడు, మధురంగా మాట్లాడేటువంటి వాడు, తపస్సు, స్వాధ్యాయము, ఆభరణాలుగా కలిగినటువంటి వాడు, మహా తపశక్తి సంపన్నుడైనటువంటి వాడు. అదిగో అటువంటి వాడు ఆ మహర్షి కుంతిభోజుడి దగ్గరికి వచ్చి, ఓ రాజా, నేను నీ ఇంట భిక్ష స్వీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చా. అయితే నీ అనుచరులు కానీ, నాకు సేవకులుగా నియమించబడినటువంటి వాళ్ళు కానీ నా పట్ల ఏ రకంగా కూడా అవమానంగా ప్రవర్తించకూడదు, నాకు ఏ అప్రియమైనటువంటి కార్యము చేయకూడదు. అలా కనుక నీకు ఇష్టమైతేనే నేను నీ ఇంట ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా. అంతేకాదు, నేను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తూ ఉంటా, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళుతూ ఉంటా. అలాగే నా చెయ్యి మీద లేదా నా ఆసనం మీద ఇతరులు ఎవరు కూడా కూర్చోకూడదు అని షరతులు చెప్పాడు. అప్పుడు కుంతిభోజుడు అట్లాగే అని ప్రీతిపూర్వకంగా ఆయనతో చెప్పి, ఓ మహాత్మా, నా కుమార్తె ప్రభ మంచి శీలం కలిగినటువంటిది, మంచి నడవడి కలిగినటువంటి సాధ్వి, అలాగే నియమబద్ధంగా వ్యవహరించగలిగినటువంటి ఆమె, మరి ఆ మేరకు బాగా ప్రసిద్ధి కూడా ఉంది ఆమె, ఆమెను మీ సేవ కోసం నేను నియోగిస్తాను, ఆమె ఎప్పుడు కూడా మిమ్మల్ని అవమానించదు, ఆమె శీలంతో సదాచారంతో మీకు ఎప్పుడు కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది అని ఆ విప్రుణ్ణి యథావిధిగా పూజించి, ఆ తర్వాత కుమార్తె ప్రధని పిలిచి ఆమెతో ఇలా అంటున్నాడు, అమ్మా, ఈ బ్రాహ్మణుడు మన ఇంత అతిథిగా ఉండాలని కోరుకుంటున్నాడు, నేను కూడా అలాగే అని అంగీకరించాను, నీ మీద విశ్వాసంతో ఈ మహర్షిని ఆరాధించడానికి నేను అంగీకరించాను, నా మాట వమ్ము కాకుండా నీవే చూడాలి, ఈయన తపస్వి, మహా తేజస్వి, గొప్ప తపస్సంపన్నుడు, స్వాధ్యాయనిరతుడు, ఇతడు ఎప్పుడు ఏది అడిగితే అది శ్రద్ధగా ఇవ్వాలి, అంతేకాదు ఇతడు ముక్కోపి కూడా కనుక అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మా, నీ మీద నేను పెద్ద బరువు పెడుతూ ఉన్నాను, నీవు ఎప్పుడు కూడా నియమబద్ధంగా ఈ మహర్షిని ఆరాధిస్తూ ఉండాలి, చిన్ననాటి నుండి నీ ఏకాగ్రత ఎటువంటిదో నాకు తెలుసు, ఈయన చాలా కోపిష్టి గనక నీవేమో ఇంకా చిన్నపిల్లవే గనక నా కుమార్తెవు కాబట్టి నీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి, అసలు నీవు వృష్టి వంశంలో జన్మించినటువంటి దాని, శూరసేన మహారాజు యొక్క కుమార్తెవి, అయితే శూరసేన మహారాజు నాకు ఒక మాట ఇచ్చాడు, నాకు మొట్టమొదటి పుట్టినటువంటి సంతానాన్ని నీకు దత్తత ఇస్తాను అన్నాడు, అప్పటికి నాకు పిల్లలు లేకపోవటం వల్ల, అన్నమాట ప్రకారం ఆయన ముందుగా పుట్టినటువంటి నిన్ను నాకు దత్తత ఇచ్చాడు, అందుకనే నీ పేరు ప్రధా అయితే నేను పెంచుకోవటం వల్ల నిన్ను కుంతి అనేటువంటి పేరుతో పెంచుకుంటూ ఉన్నాను, నీవు వసుదేవుడి యొక్క సోదరివి, నా పిల్లలందరిలోకి నువ్వే పెద్దదానివి, కాబట్టి నువ్వు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని నీ వంశానికి, ఇటు మన వంశానికి ఏ రకమైనటువంటి చెడ్డ పేరు రాకుండా ఉండే విధంగా ఆ మహాత్ముడిని నువ్వు సేవించు, నీవు రాజవంశములో జన్మించావు, నీ రూపం అద్భుతమైనటువంటిది, శీల సదాచారాల్లో సంపన్నురాలివి, మంచి ఆలోచన కలిగినటువంటి దానివి, అటువంటి నీవు దర్పాన్ని కానీ దంభాన్ని కానీ అభిమానాన్ని కానీ ప్రదర్శించకుండా వాటన్నింటినీ కూడా వదిలిపెట్టి ఈ మహాత్ముణ్ణి ఆరాధించి నువ్వు శ్రేయస్సుని పొందు, నువ్వు తప్పకుండా శుభాలు పొందగలవు. ఈయన కనుక కోపిస్తే మనకి ఎంతో నష్టం జరుగుతుంది అని అనేక విధాలుగా కుమార్తెకి చెప్పాడు కుంతి భోజుడు. ఇప్పుడు కుంతీదేవి అంటున్నది, తండ్రి నేను ఈ మహాత్మునికి చక్కగా సేవ చేస్తాను, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలోనే ఉంటాను, నేను పొల్లు మాటలు పలకటం లేదు, బ్రాహ్మణుల్ని పూజించాలి మహాత్ముల్ని సేవించాలి అనేటువంటిది నా స్వభావం. ఎందుకనంటే సత్పురుషులైనటువంటి వారు, మహాత్ములైనటువంటి వారు, తపశక్తి సంపన్నులైనటువంటి మహర్షులు మనకి అంత తొందరగా లభించరు. వాళ్ళ యొక్క సాన్నిధ్యం లభించడమే గొప్ప అదృష్టం. కాబట్టి ఇప్పుడు లభించినటువంటి ఈ అదృష్టాన్ని నేను చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటాను. అంతేకాదు నా స్వభావం కూడా అలాంటిదే. ఇది నీకు ఇష్టమైనటువంటి పని, నాకు పరమప్రీతికరమైనటువంటి పని. ఈ మహాత్ముడు సాయంకాలం వచ్చినా, ఉదయం వచ్చినా, అర్ధరాత్రి సమయంలో వచ్చినా నా మీద కోప్పడకుండా ఉండేటట్టుగా నేను ఆయనకు అనుకూలంగా ప్రవర్తిస్తాను. అంతేకాదు ఈ మహాత్ముడికి ఏది ఇష్టమో, నీకు ఏది హితకరమో నేను దానికోసమే ప్రయత్నం చేస్తాను. నీ మనస్సులో ఎటువంటి చింత పెట్టుకోవద్దు. మహాత్ములైనటువంటి వాళ్ళని కనుక సేవిస్తే, పూజిస్తే వాళ్ళు మనల్ని తరింపజేయటానికి సమర్థులు. దానికి భిన్నంగా కనుక ప్రవర్తిస్తే మనల్ని సంహరించడానికి కూడా వాళ్ళు సమర్థులే. అందుకని ఈ మహాత్ముణ్ణి తప్పకుండా నేను సంతోష పెడతాను. ఈయన వల్ల నీకు ఏ రకమైనటువంటి వ్యధ కలగదు అని ఈ ప్రకారంగా మాట్లాడి ఆ ప్రధ ఆయన సేవకి నియమించబడింది. ప్రధను ఆ సేవ కోసమని చెప్పి ఆ మహాత్ముడికి అర్పించాడు. అర్పిస్తూ ఇలా అంటున్నాడు, ఓ బ్రహ్మస్వరూప, ఈమె నా కుమార్తె, చిన్నపిల్ల, సుఖంగా పెరిగింది, ఏదైనా తెలిసి తెలియక ఒకవేళ తప్పుగా చేసినట్లయితే నువ్వు క్షమించాలి, మనస్సులో పెట్టుకోవద్దు. మహాత్ములైనటువంటి తపశక్తి సంపన్నులైనటువంటి మీలాంటి మహాత్ములు వృద్ధుల్ని కానీ బాలుల్ని కానీ బ్రాహ్మణుల్ని కానీ ఏదైనా తప్పు చేసినా వాళ్ళని శిక్షించరు. అదే ప్రకారంగా యథాశక్తిగా ఈమె సమర్పించేటువంటి పూజను స్వీకరించు అన్నాడు. అప్పుడు ఆ మహర్షి అలాగే అన్నాడు. ఆ రాజు ఎంతో ఆనందించాడు. హంసలాగా, చంద్ర కిరణాలలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి గృహాన్ని ఆ బ్రాహ్మణుడికి సమర్పించాడు. ఆ ఇంట అగ్నిహోత్ర గృహంలో కాంతివంతమైనటువంటి ఆసనం మీద ఆ మహాత్ముడు చక్కగా కూర్చుంటున్నాడు. ఆహార సామాగ్రి అంతా కూడా అక్కడే సమకూర్చబడింది. ఈ రాకుమారి ప్రధ కుంతి ఏ రకమైనటువంటి అలసట లేకుండా, అభిమానం లేకుండా, తీవ్రమైనటువంటి ప్రయత్నంతో ఆ మహాత్ముడి యొక్క సేవలో లగ్నమైంది. ఆయన్ని యథావిధిగా సేవిస్తూ సంతోషపెట్టింది. ఒక్కొక్క సమయంలో ఈ దుర్వాస మహర్షి మరునాడు వస్తానని వెళతాడు, ఆ సాయంకాలమే వస్తాడు లేదా రాత్రికే తిరిగి వస్తాడు. ఆ కన్య సర్వవేళలా కూడా అంతకు ముందు కన్నా ఎక్కువగా భక్ష్య భోజ్యాది పానీయాది సమస్తమైనటువంటి వస్తువుల్ని సమకూరుస్తూ ఉండేది. అలాగనే శయ్య ఆసనాలని సమకూరుస్తూ ప్రతిదినము కూడా ఎంతో భక్తితో సేవిస్తూ ఉన్నది. ఆహారాది సత్కారాలతోటి చక్కగా సేవిస్తూ ఉండి ఆమె రోజు రోజుకి కూడా ఆమె యొక్క భక్తి పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. ఆ బ్రాహ్మణుడు ధిక్కరించినా, దోషారోపణ చేసినా, ఒకవేళ అప్రియంగా మాట్లాడినా వృధా మాత్రం ఏమీ పట్టించుకోవటం లేదు. ఆ మహర్షి ఒక్కొక్కసారి వెళ్ళినటువంటి వాడు మరి ఏ పనికి వ్యవధి ఇవ్వకుండా తిరిగి వెంటనే వచ్చేవాడు. ఒక్కొక్కసారి కొన్ని రోజుల దాకా కనిపించకుండా ఉండేవాడు. అత్యంత దుర్లభమైనటువంటి ఆహార పదార్థాలని ఎక్కడా దొరకనటువంటి వాటిని అడుగుతూ ఉండేవాడు. కానీ ఈ కుంతి మాత్రం ఓ శిష్యుడిలాగా, పుత్రుడిలాగా, సోదరులాగా అత్యంత నిగ్రహంతో అంత సిద్ధం చేస్తూ ఉంది, ఆయన్ని చక్కగా సేవిస్తూ ఉంది. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. ఈ మునీశ్వరుడు ఆ కుంతీదేవి యొక్క పరిచర్యకి ఎంతగానో సంతోషించాడు. ఆమెను ఏదో ఒక విధంగా తృప్తిపరచాలి అని మనస్సులో అనుకున్నాడు. అందుకనే ఎంతో వాత్సల్యంతో ఆమెను పిలిచి, ఓ ప్రధా, నీ పరిచర్యకి నేను ఎంతగానో సంతోషించాను. మానవులకు సాధ్యం కానటువంటి వరాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే అలాంటి వరం ఏదైనా సరే నన్ను కోరుకో, ఇస్తాను. దాంతో నీవు కీర్తిలో ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరిలోకి కూడా చాలా విశిష్టమైనటువంటి స్త్రీరత్నంగా నిలిచిపోతావు. ఆ మాట అనేటప్పటికీ కుంతి అంటున్నది, ఓ మహాత్మా, నాకు ఏ కోరికలు లేవు, నా తండ్రి సంతోషం, మీరు తృప్తి పట్టడం, ఈ రెండే నాకు కావాలి. ఈ రెండింటినీ నేను కనుక సాధిస్తే నేను ధన్యురాలనైనట్టే, కనుక నాకు ఏ వరంతో పని లేదు అన్నది. అప్పుడు ఆ మహర్షి అంటున్నాడు, కళ్యాణి, నా నుండి నీకు కనుక వరం అవసరం లేకపోతే ఇదిగో నేను నీకు మంత్రాన్ని ఇస్తున్నాను, ఈ మంత్రాన్ని స్వీకరించు. ఈ మంత్రంతో నువ్వు ఇష్టమైనటువంటి దేవతలను నువ్వు ఆహ్వానించవచ్చు. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతనైతే ఆహ్వానిస్తావో ఆ దేవత నీ అధీనంలో ఉండిపోతాడు. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఆ దేవుడు మంత్ర ప్రభావంతో పరమశాంత స్వరూపుడై, వినయవంతుడై, సేవకుడిలాగా నీకు అధీనుడవుతాడు అని చెప్పి మంత్రాన్ని ఇస్తున్నాడు. అంటే భవిష్యత్తులో కుంతీదేవికి సంతాన ప్రతిబంధకం ఉందని తెలుసుకున్నటువంటి ఆ మహర్షి దివ్య దృష్టితో చూచి, అంటే కుంతీదేవికి భవిష్యత్తులో సంతానం కలిగేటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని తెలుసుకొని ఆమెకి సంతానం కలగటం కోసమే ఇదిగో ఈ మంత్రాన్ని ఇస్తున్నాడు. అప్పుడు శాప భయం వల్ల, అంటే ఈ మంత్రం కూడా నాకు వద్దు అని అంటే శాపం పెడతాడనేటువంటి ఉద్దేశంతో ఆమె నిరాకరించలేదు. అప్పుడు ఆయన అథర్వోపనిషత్తులో ఉన్నటువంటి ఆ మంత్ర సముదాయం, అథర్వోపనిషత్తులో ఉన్నటువంటి మంత్ర సముదాయాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఉపదేశించి ఆయన మహారాజుతోటి, ఓ రాజా, నీ ఇంట నేను సుఖంగా నివసించాను, నీ కుమార్తె నిరంతరాయంగా ఎంతో ఆదరణతో నన్ను సేవించింది, ఇక నేను వెళ్ళి వస్తాను అని కుంతి భోజుడితో పలికి ఆ మహర్షి వెళ్ళిపోయాడు. అప్పుడు కుంతి భోజుడు ఆ మహర్షిని తలుచుకుంటూ ఎంతో ఆశ్చర్యానికి లోనై తన కుమార్తె అయినటువంటి ప్రధని అనేక విధాలుగా అభినందిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే తన యొక్క మాట ప్రకారం ఎంతో చక్కగా ఆ మహర్షిని సేవించింది, ఏ రకమైనటువంటి మాట రాకుండా చేసింది, అంతేకాదు ఆయన యొక్క అభిమానాన్ని కూడా చూరగన్నది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. మరైతే ఈ మంత్రాన్ని తనకి ఇష్టం లేకపోయినా ఆయన మంత్రాన్ని ఇచ్చాడు, మరి ఈ మంత్ర ప్రభావం ఏమైంది, ఈ మంత్రం కారణంగా భవిష్యత్తులో ఏమి జరగబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.